అందరూ మనవాళ్లే కనుక ఎక్స్ప్లనేషన్ నేనేం ఇవ్వబోటం లేదు. ఆచరణ చేయవలసినటువంటి సూత్రాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. దాన్ని 2008 లోపల మీరు పూర్తి చేసేయాలి. అంతకంటే ఎక్కువ టైం నేను ఇచ్చే టైం నాకు లేదు. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గురువు గారు ఏ పని చేసినా 5-5 ఉంటుంది. ఇంకా కాలధర్మి సాహిత్యంలో మొదట 5 పుస్తకాలు మీరు హృదయంగమం చేసుకోవాలి. చేసుకున్నారు అన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే, అందులో చెప్పింది ఆచరించాలి. ఉదాహరణకి
బొమ్మ ఫోటో ఇది, దీనికి ఇవ్వండి ఒకటి చూస్తారా, ఉందా మీ దగ్గర? ఇది
మొదట ఇది ఇంటింటికి వెళ్ళాలి. ఏంటి ఇంటింటికి ఎందుకు వెళ్ళాలి? గాయత్రి తీర్థం ఇంటింటికి వెళ్ళాలి. కానీ తీర్థం అంటే ఇప్పుడు అడుక్కోవటం అవుతుంది, లేకపోతే ఆయన ఇచ్చిన డబ్బులో ఆయనకి చందా ఇస్తారు మీరు. నాకు భలే ఆశ్చర్యం ఇస్తుంది, వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూస్తే అవడో 1 కోటి రూపాయలు వేసి వెళ్ళిపోయాడు. నువ్వు 1 కోటి కాదు 10 కోట్లు, నాకే అభ్యంతరం లే. ఆయన నీకు 70 కోట్లు ఇస్తే నువ్వు 1 కోటి ఇస్తావు. ఇచ్చిందవడు నీకు ఆయన. ఈ మానసిక వికృతి నుంచి మనం బయటపడాలి. దానికి మూల కారణం ఏంటి అంటే, తీర్థాలు సర్వనాశనం అయిపోయాయి. తీర్థము అంటే అర్థం ఏంటి అంటే, వ్యక్తి వల్ల తీర్థాలు ఏర్పడతాయి. తీర్థి కురువంతి తీర్థాన్ని. షిరిది ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అయింది ప్రపంచం అంతా? అది తీర్థమా? సాయి ఎక్కడ ఉండేవాడు. ఇంకా అది కొనసాగుతుంది, అకాలంగా కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటున్నాను మీరు, ఆయన మనిషే. నా చరిత్ర చదవలేదా మీరు? తెలుసా మీకు, అక్కడున్న ఏరియాలో ఒక యువరాజుకి బాబాయ్ ఆయన. చివరికి ఆయన సాయి లాగే, లేకపోతే సాయి ఆయన చూసి నేర్చుకున్నాడు. బాబు రాళ్ళు అయిపోవటం బెటర్. రాయి అయిపోతే ఏమవుతుంది అక్కడ? ఇంకా ఏముండదు. వెళ్తావు వస్తావు. ఆ వెళ్తం రావటం తప్పు కాదు. మనము పరమ పూజ్య గురుదేవుల శిష్యులు. ఈ మాట ఈ జన్మలో కాదు, అనేక జన్మల నుంచి ఆయన శిష్యులమే. ఆయన మార్గదర్శనంలోనే పనిచేశాం. కానీ ఆయన మార్గదర్శనంలో పనిచేసి ఒక గాయత్రి తీర్థాన్ని ఆయన పెట్టినప్పుడు, ఆ గాయత్రి తీర్థానికి మిగతా తీర్థానికి తేడా మీకు అర్థం అవ్వాలి. తీర్థము అనేది అంచెలంచెలుగా వస్తుంది. మొట్టమొదట గురుకులం ఉంటుంది, గురుకులం నుంచి ఆశ్రమాలు వస్తాయి, ఆశ్రమాల నుంచి ఆరణ్యకాలు వస్తాయి, ఆరణ్యకాల నుంచి తీర్థాలు వస్తాయి. ఇది ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతాను నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. గురుకులంలో విద్యాబోధన జరుగుతుంది, ఆధ్యాత్మిక విద్యాబోధన. కానీ ఆధ్యాత్మిక విద్యాబోధన అంటేనే ఏంటో తెలియని వాళ్ళకి నేను మెడికల్ సైన్స్ ఉదాహరణ ఇస్తా. మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్లో మందు కోసం వస్తాడు, మందు తీసుకుంటాడు, పోతాడు, ఫీజు ఇస్తాడు, అయిపోయింది అక్కడ. ఇంకా వైద్యం గురించి వాడికి ఏం పట్టదు, ఏమి ఉండదు. కానీ ఆ హాస్పిటల్కి చెందిన ఒక కాలేజీ ఉంటుంది, మెడికల్ కాలేజీ. రెండింటికి తేడా అర్థమైందా? మెడికల్ కాలేజీలో మెడిసిన్ ఎలా ఇవ్వాలో నేర్పుతారు. ఆ నేర్చుకున్నవాడు మెడికల్ హాస్పిటల్ పెడతాడు. ఇది గురుకులము ఆశ్రమము. గురుకులంలో నేర్చుకుంటాం. మెడికల్ కాలేజీ గురుకులము, వైద్య విద్యాబోధన యొక్క గురుకులం. గురుకులంలో నేర్చుకున్నటువంటి విద్యను శ్రమ లేకుండా మీకు ఇవ్వగలుగుతాడు. టైఫాయిడ్ వచ్చిందా మీకు? ఒకటి ఉండండి, మా ప్రొఫెసర్ని అడుగుతాను టైఫాయిడ్కి మంది ఇవ్వాలి అని. వాడు వెళ్ళాడు అనుకోండి, నా ఉద్దేశంలో మళ్ళీ మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. హోమియోపతి దిగజారిపోవటానికి కారణం అది. అది ఒక వైద్య విధానం లాగా అందజేయబట్టం లేదు. నేర్చుకున్నటువంటి వాళ్లకు ఆ వైద్యం తెలియదు. ఆయుర్వేదం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది రోగ నివారణ కాదు, ఆయువు గురించి తెలుసుకోవటం. చాలా తేడా ఉంది. గురువు గారు పెట్టినటువంటి ఆ దేవాత్మ హిమాలయ యొక్క బొమ్మలన్నీ అక్కడున్నాయి. మీకు దేవాత్మ వరకు వెళ్ళక్కర్లేదు, మీరు అందులో ఉన్న విషయాలు ఇక్కడ తెలిసిపోతాయి ఫోటోలు. వెళ్తే ఇక్కడ టీచింగ్ ఉంటుంది. ఆయుర్వేదం గురించి చెప్తున్నాను. ఆయుర్వేదము అసలు రోగం రాదు, కానీ ఇప్పుడు ఆయుర్వేదం ఎలా మార్చుకోరు, ఎలా దిగజార్చారు అంటే రోగం వచ్చాక అసలు మీకు ఆయుర్వేదమే కరెక్ట్గా అర్థమవుతాయి. అసలు రోగాలు రావు. మెడికల్ కాలేజీ దానికి అటాచ్ అయి ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ గురించి వివరించడానికి చెప్తున్నాను. మెడికల్ కాలేజీ గురుకులం, కొట్టి నేర్పుతారు, 5-6 సంవత్సరాలు కష్టపడాలి, ప్రాక్టికల్స్ చేయాలి. ప్రాక్టికల్స్ చేయకుండా వాడు వచ్చి నేను ఆపరేషన్ చేస్తాను, నేను ఎప్పుడు ఏది ప్రాక్టికల్ చేయలేదండి, నేను ఒక చాలా తీవ్ర రోగంతో బాధపడుతున్నవాడు డాక్టర్ దగ్గరికి వచ్చాక నేను గ్యారంటీగా క్యూర్ చేస్తాను అన్నాడు. బ్రహ్మానంద పడిపోయాడు. అంతంత గ్యారంటీగా ఎలా చెప్తున్నానండి, ఈ రోగంతో 90 మంది చచ్చిపోతారు, ఇప్పటికి 90 వచ్చారు చచ్చారు, నువ్వు 10వ వాడివి. నా అనుభవం ఏం చెప్తుందంటే 10 మందిలో ఒకడు బతుకుతాడు. అలా వైద్యం చేస్తే ఆధ్యాత్మికత అలా తయారైంది. దాన్ని సవరించినటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో, నేను ఋషుల్ని కూడా కలుపుకు చెప్తున్నాను, ఎవరికైనా కావాలంటే వాదన కాకుండా చూపించిన పాయింట్ అర్థం చేసుకుంటే నేను 2వ మాట మాట్లాడక. ఋషుల సాంప్రదాయానికి కూడా మూల పురుషుడైనటువంటి మన గురుదేవుడు పరమ పూజ్యుడు. మీకు అది అవగాహన ఉండాలి అసలు ఆ మాట ఎందుకు. ఆయన 2వ హిమాలయ యాత్ర చదివితే తెలుస్తుంది, 7 కూర్చున్న ఋషులు అక్కడ, ఏ ఋషి ఏమీ చేయలేక విశ్వామిత్రుడి దగ్గర నుంచి వశిష్ఠుడి దగ్గర నుంచి చదవండి ఆయన చరిత్ర. ఆయన ఎంత గొప్పవాడంటే తన గొప్పతనాన్ని ఆయన చెప్పుకోడు ఎక్కడ. అంటే పాపం ఆయన అనుకున్నాడు ఆ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటుందో అందరికీ తెలిసిపోతుందని. మేము కళ్ళు మూసుకుని ఉంటామని ఆయనకి తెలియదేమో, మేము ఎప్పుడు ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉంటాంగా, కళ్ళు తెరిచి ధ్యానం చేయండి. దేని గురించి చెప్తున్నాను నేను గుర్తు, గురుకులము ఆశ్రమం అంటే అర్థమైందా. గురుకులంలో నేర్చుకున్న వైద్య విద్య శ్రమ లేకుండా వీటిలోంచి బయటకు వస్తుంది, అది ఆశ్రమం. కానీ ఈ ఆశ్రమంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా, క్లినిక్స్ లో ఉన్న అందరూ కూడా మళ్ళా మీటింగ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే మెడికల్ అది డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్లందరూ సెమినార్స్ అని సింపోజియమ్స్ అని వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు సింపోజియమ్స్ ఏర్పరచుకుంటారు, అది ఆరణ్యకాలు. ఆరణ్యకాలు అంటే మీకు అర్థమైంది ఏంటి అంటే అడవికి పోవటం. ఆరణ్యకాలు అంటే అరణ్య మంధన, వీడి జ్ఞానము వీడి జ్ఞానము వాడి జ్ఞానము వీడి జ్ఞానము వీళ్ళందరూ కలిసి ఇక్కడ డిస్కస్ చేస్తారని చెప్పి ఆరణ్యకాలలో కలిసిన వాళ్ళందరూ ఋషులు అన్నమాట. మీకు శివన శివనకాది ఋషులు అక్కడ, మామూలు వ్యక్తులు ఏం వెళ్ళరు. మామూలు వ్యక్తి వెళ్తాడా సింపోజియంకి, వాడు ఫేమస్ డాక్టర్ అయ్యండి, వాడికి ఏదో కాస్త జ్ఞానం ఉండి మిగతా డాక్టర్స్తో పంచుకోవాలంటే వెళ్తే అది ఆరణ్యకాలు. కానీ ఈ ఆరణ్యకాలన్నిటికీ కూడా అంటే ఏంటి, ఈ మెడికల్ సింపోజియంస్కి కానీ ఈ హాస్పిటల్స్కి కానీ లేకపోతే టీచింగ్ యూనివర్సిటీస్కి కానీ ఒక కోర్సు ఉంటుంది, ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ తయారు చేసేది తీర్థము. ఆ సిలబస్ ప్రకారమే అన్ని జరుగుతాయి. ఇంకా ఇది గాయత్రి తీర్థం. ఇప్పుడే చెప్పాను నేను గాయత్రి అంటే ఏంటో. అది ఒక మతానికి కానీ దేనికి సంబంధించింది కాదు. మీ శరీరంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తత్వాలు, మొత్తమే మనోబుద్ధి చిత్తహంకారం. ఈ 24 యొక్క శక్తిధారలు ఎలా వస్తాయని ఆ పక్కన పెట్టిన ఫోటోల్లో గాయత్రి యొక్క 24 చిత్రాలు ఉన్నాయి. కొంచెం దాన్ని గమనించుకోండి, దాన్ని అది అర్థం చేసుకోండి. అంచేత ఈ 24 లేని ఒక వ్యక్తిని చూపించండి, అంగవైకల్యం లేని వాడి సంగతి ఉన్నవాడి సంగతి వదిలేయండి. అంచేత ఈ జ్ఞానాన్ని చెప్పేటటువంటి మంత్రము ఒక భారతీయుల్ది ఒక హిందువుల్ది అనుకునే మూర్ఖత్వం నుంచి ముందు మీరు బయటపడండి. ఎప్పుడు గురుదేవుని అంటూ ఉండేవారు, హిందూయిజం యొక్క సంకెళ్ళ నుంచి గాయత్రి మంత్రాన్ని విడగొట్టండి అని మీరు ఇంకా స్థిరికిస్తున్నారు. దాన్ని ఇక్కడ జీవన విధానం గురించి చెప్తుంది. హౌ టు లివ్, దేంతో జీవన విధానం ఉంటుంది? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, దాన్ని యాక్టివేట్ చేసేటటువంటి పంచ ప్రాణాలు, వీటన్నిటికీ కావలసినటువంటి పంచతత్వాలు, ఈ 20 ప్లస్ మీ మనోబుద్ధి చిత్తహంకారం. వీటిని మనం నేర్పటానికి గురుదేవులు అనుకున్న ఈ రెండు క్షేత్రాలు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఏ రెండు క్షేత్రాల గురించి చెప్తున్నాను? నారాకుడు. ఇంకా గురుదేవులు అందుకున్న క్షేత్రంలో ఆయన చెప్పింది చేయటమే తప్ప మీ బుర్ర ఉపయోగించుకోవద్దు. మరి ఆయన చెప్పింది ఆయన లేడుగా ఇప్పుడు ఎలా అడుగుతాం? ఆ 20 పుస్తకాలు చూసుకోండి. అందులో ఈ బొమ్మ ఆ 20 పుస్తకాల నుంచి తయారు చేశాను. శాంతి కుంజీ రాబోయేటటువంటి యుగానికి, రాబోయే పృథ్వీకి నమూనా అన్నారు ఆయన. నమూనా అంటే మోడల్. మరి ఈ మోడల్ మీ ఇళ్లలో ఉండదు, ప్రతి ఇంట్లో ఉండదు. కానీ ఓ వెంకటేశ్వర స్వామి బొమ్మలాగో, ఓ షిర్డీ సాయి బొమ్మలాగో ఉంటే మీకు గురువు గారు అర్థం కాదే. ఇందులో ఆయన ఏం చెప్తున్నారు? మొట్టమొదట దేవాత్మా హిమాలయ, దేవాత్మా హిమాలయలో ఉన్నటువంటి దేవ సంస్కృతి దిగ్దర్శన్, రెండు బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ రెండు బిల్డింగ్స్ ఇక్కడ కింద కాస్త చూపించండి, తెలుసు కాదు చూపించాల్సినవి. అంచేత దేవ సంస్కృతి దిగ్దర్శన్ తెలియాలి. ఇది చూపిస్తే చాలు, దేవ సంస్కృతి దిగ్దర్శన్ ఎగ్జిబిషన్. అసలు దేవ సంస్కృతి మనకి ఏం చెప్తుందో మనకి తెలియదు. అసలు సంస్కృతి అంటేనే ఏంటో తెలియకపోతే దేవ సంస్కృతి ఎట్లా తెలుస్తుంది? ఇది మనం ఇక్కడ నేర్చుకోబడతారు, మీకు నేర్పిస్తారు ఇక్కడ నారాకోడు. ఇక్కడ ఇంచేత మీరు ఆ 20 పుస్తకాలలో నిష్ణాతులు అయిపోవటానికి ప్రయత్నించాలి తప్ప మాస్టర్ మీరు చెప్పేశారు మీకేం అర్థం కాలేదు, మీరు బయట ఎవరికి చెప్పకండే, ఆయన ఏం రాశాడో నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైనంత చెప్తున్నాను. అంతే తప్ప గురువు గారి ఒక వాక్యాన్ని నువ్వు చదివి అర్థమైపోయింది అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. గాయత్రి మంత్ర జపము ఆయన ఎలాంటి వ్యక్తి? శ్రీరామకృష్ణ పరమహంస అన్ని దేవతలను వాణ్ణి వాణ్ణి అన్ని చేసుకుని అన్ని మతాన్ని చేసుకుని తర్వాత ఇంకా మానవ జాతికి ఏమి ఇవ్వాలి అంటే ఆయన చాచిన సారము గాయత్రి మంత్రం. నిజతే ఈ గాయత్రి మంత్రము వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ గురువు గారు చెప్పింది వాళ్ళు చెప్పలేదు. పరమ పూజ్య గురుదేవులు గాయత్రి మంత్రానికి నూతన యుగావిర్భావానికి కావలసినటువంటి శక్తి అందులో పొందుపరిచారు. తీర్థం అది సిలబస్ అని చెప్పాను, తీర్థం అది. అంచేత మీరు సంవత్సరానికి ఒకసారైనా ఆ తీర్థానికి వెళ్ళాలి. మేము చూసి వచ్చేసామండి, భలేగా ఉంది, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుందండి. మా కాలేజీలో ఏం మీరు హరిద్వార్ వెళ్ళారు, ఏం శాంతి కుంజీ చూశారు? మా స్నేహితుడు ఒక అతను బద్రీనాథ్ వెళ్ళాడు. బద్రీనాథ్ మీద నాకు విశేషమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమకి కారణం గురువు గారి ఆత్మచరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. బద్రీనాథ్ వెనకాతల ఏముందో, ఇక్కడ 24 అరుగులు ఉన్నాయి ఒక సరోవరం దగ్గర. మీరు ఆత్మగారు ఎప్పుడైనా చదివారా? ఇది ఎప్పుడైనా చదివినట్టు గుర్తుందా? సరే ఆయన వెళ్ళొచ్చాడు. ఇంకా ఆయన రాగానే చాలా కుతూహలంతో వెళ్ళాను నేను. నా మీద గురువు గారు ఒక ఆకాంక్ష పెట్టారు, నువ్వు హరిద్వార్ దాటి వెళ్ళవు హిమాలయానికి. నేను వెళ్ళినప్పుడు నిన్ను తీసుకెళ్తానన్నాడు. ఆయన హిమాలయాలకు వెళ్ళలేదు ఖచ్చితంగా, ఆయన ఒక ముస్లిం యాంగిల్లో ట్రై చేయడానికి ఈ శరీరం వదులుతున్నాను అని చెప్పాడు ఆయన. ఆయన అమృతవాణిలోనే ఉంది ఇదంతా. ఇది మీరు చదివితే తెలుస్తుంది ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఆయన చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో. శరీరం మారింది, ఆయన ఏం మారలే. అంచేత ఆయన అడిగాను నేను, బాబు బద్రీనాథ్ వెళ్ళొచ్చాను, ఏం చూశాను? బా రామకృష్ణ ఎంత బాగుందో అన్నాడు. ఇంకా నాకు ఐ వాజ్ రెడీ టు హియర్ వాట్ హీస్ టెల్లింగ్. తెలుసా రామకృష్ణ, ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. నిజంగా జరిగిన సంగీతం. మరి మీరు హరిద్వార్కి వెళ్ళి శాంతి కుంజికి వెళ్ళి గురువు గారికి ఎన్నో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, నాలుగు రాష్ట్రాలకి కూడా అశ్విని సుబ్బారావు గారి దయతో మనకి కాస్త దొరుకుతుంది. అది సరే, మీరు ఆయన కృతజ్ఞత చెప్పండి. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు? దేవ సంస్కృతి ఎగ్జిబిషన్ చూడండి, దేవ సంస్కృతికి వెళ్ళిన తర్వాత హిమాలయాలకు వెళ్ళండి. హిమాలయాలకు వెళ్ళాక అనేక సార్లు గురువు గారు చెప్పాడు, మీ గోత్రాలు మార్చుకోండి,
ఎన్ని సార్లు చెప్పానో 20 సంవత్సరాల్లో ఆ గోత్రాలు మార్చుకున్నవాడు ఎవడు దొరకటం లేదు. మీ గోత్రాలు చెప్పుకుంటారు, చాలా మందికి వాళ్ళ గోత్రాల ఋషి నామాలే తెలియదు, ఆ ఋషులు ఏం చేశారో తెలియదు. ఏడుస్తూ కూర్చున్నారు హిమాలయాలలో ఆ ఋషులు. మీ కార్యక్రమాలకి నేను మళ్ళీ నూతన ప్రారంభం చేస్తాను అంటే మీ గోత్రం మీరే ఉంచుకోండి, పేరు మార్చుకోకండి. ఋషుల పేర్లు ఇక్కడ 14 ఋషుల కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. అది ఇవాళైనా మీరు దీనికి ఎన్ని గంటలు పడుతుంది మీకు కాస్త ఆలోచించుకోండి. నాకేం తెలియదు అసలు, చెప్పగానే మీరు ఇదిగో నా గోత్రం ఇది, ఈ గోత్ర ఋషి ఇక్కడ గురువు గారు ఇచ్చినటువంటి అంటే ఎందుకు. ఆ కార్యక్రమాలు మీరు చేయాలి, ఆ కార్యక్రమాలు మీరు చేయాలి. అక్కడ కిందన ఆ ఋషుల యొక్క కార్యక్రమాలన్నీ ఇవ్వబడి ఉన్నాయి, ఆ కార్యక్రమాలు ఎందుకోండి. ఇంతవరకు ఈ రోజు వరకు నేను కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు లెక్చరర్గా నాకు గర్వం ఉండేది, ఏ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి డౌట్ అడగలేదు. 24 ఇయర్స్ నేను లెక్చరర్గా పనిచేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ బయోకెమిస్ట్రీగా కూడా పనిచేశాను, కానీ ఎవరు డౌట్ అడగలేదు. దానికి 2 కారణాలు కావచ్చు, అసలు నేను చెప్పింది ఏమీ అర్థం కాలేదు, ఇంకా డౌట్స్ ఏ ఉంటాయి, లేకపోతే అర్థం అయ్యేట్టు చెప్పాను. మరి ఇవాళ నేను చూస్తా, ఇంతవరకు ఏ స్టూడెంట్ అలాగే మీరు కూడా మీ గోత్రనామం రాసుకుంటారు, ఋషి పేరు రాసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి, కార్యక్రమాలు అవి మీరు డిస్కస్ చేసుకోండి. ఇది అర్థమైంది కదా, మీ గోత్రాలు మారాలి. గురువు గారి యొక్క గోత్రం అంటే చాలా మంది ఆయన భారద్వాజ ఋషి కనుక మా గోత్రం కూడా అదే, మేము శ్రీరామ శర్మ ఆచార్య అవ్వాలి అంచేది. ఇక్కడ అర్థమవుతుందా, ముందు మీ గోత్రాలు మార్చుకోండి. ఋషి దేవాత్మ హిమాలయ ఋషి యొక్క స్వరూపాన్ని, హిమాలయాల స్వరూపంలో ఆయన దింపించారన్న ఆ చివరి కోరిక మాతాజీని అడిగారు ఆయన, నాకేదైనా కట్టిస్తే హిమాలయాలు కట్టించు, దానికి ఆవిడ శ్రమపడి కట్టించింది. అంచేది మీరు పిచ్చివాళ్ళలాగా మేము హిమాలయాలకి పోతాం అక్కడ పోతాం అక్కడ పోతాం అంటే మీకు రాళ్ళు రప్పలు ఏవేవో కనిపిస్తూ ఉంటాయి, అవి కనిపించేమో అక్కడ అక్కడికి వెళ్ళకండి, హరిద్వార్ దాటి వెళ్ళకండి. ఆయన ఎప్పుడు నన్ను ఎప్పుడు వెళ్ళలేదు, మొన్న ఋషికేశ్కి వెళ్తున్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి కొన్నాళ్ళు ఉందాం అనుకుంటే నన్ను ఆయన అఖండ జ్యోతి దగ్గరికి ఏం చేసి మీ దగ్గర అందరం మనం అందరం కూడా ఇక్కడ పడ్డాం. ఎందుకు చెప్తాం, గురువుల దృష్టి అంత పవర్ఫుల్గా ఉంటుంది. వదళ్ళు గోత్రాలు మార్చుకున్నాక ఈ తీర్థాలు ఇంటింటికి వెళ్ళాలి. ఇదైతే 60 రూపాయలు పడింది మాకు అప్పుడు, ఇప్పుడు ఎంత అండి ఇది?
10 రూపాయలు.
10 రూపాయలు ఇది సేమ్. ఇది కాస్త పెద్దగా ఉన్నది కావాలంటే పెద్దది తీసుకోండి. ఇది ఒక వ్యక్తి బాధ్యత తీసుకుని, నారాకోడూరులో ఒకరు ఇక్కడ ఒకరు, ఇంటింటికి వెళ్ళాలి, ఆ ఏరియాలో ఉన్న ఇంటింటికి వెళ్ళాలి. 12 రూపాయలు అంటే ఎంత ఉందమ్మా, ఇంకా 10 రూపాయలు అంటే అర్థమవుతుందా. అంచేత ఇప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నాయో సాయంత్రం నాకు ఆ ఫోటోలు కనిపించకూడదు, ఆ ఫోటోలకి ఇంటూ 10 రూపీస్ కనిపించాలి.
బల్క్ లో 8 రూపీస్ అని చెప్పారు,
బల్క్ లో 8 రూపీస్. అశ్విని సుబ్బారావు గారు ఉంటే మీకు ఇది భలే లాభం, కాస్ట్
తగ్గిస్తుంటే వాళ్ళకి 8 రూపీస్
ఇక్కడ
20% డిస్కౌంట్.
మనకి పరిచయం ఉన్న వాళ్లే కనుక ఈ క్షణంలో న్యాచురల్లీ చాలా మంది అంతంత డబ్బులు పెట్టుకెళ్ళాం, ఇక్కడ మీరు బాగా పరిచయస్తారు కనుక దాని కనుక మీరు వాళ్ళు ఒక దానికి వచ్చి ఫోటోలు. ఇప్పుడు ఎన్ని తెచ్చారు ఫోటోలు?
3000 ఫోటోలు.
నేను సాయంత్రం అడుగుతా, 3000 ఫోటోలు అయిపోవాలి, అయిపోయి ఫ్రీగా ఇవ్వకండి, మీరు ఫ్రీగా ఇవ్వద్దు. 3000 అయిపోవటం అదేముంది, ఇలా పనిచేస్తే అయిపోతాయి. మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళందరిళ్లలో ఈ ఫోటోలు పెట్టబడి ఉండాలి. ఒక తీర్థక్షేత్రం నీకు ఏమున్నారని 12 రూపాయలు తీసుకో. మీరు 8 రూపాయలు తీసుకున్నారు కదా, మీరు 12 తీసుకుంటారు కదా, ఆ 4 రూపాయలు మీరు ఉంచుకుని దారి ఖర్చులకి దానికి ఉపయోగించుకోండి. మనలో మన మాట, నా కమిషన్ నాకు ఇచ్చేయండి. ఇది అయిపోవాలి ఇవంతా, అర్థమైంది కదా. అంచేత ఆయన మొదటి పుస్తకంలో ఆయన చెప్పింది ఇది శాంతి కుంజీని ఒక నమూనాగా. ఏంటి నమూనాగా? ముందు ఆ ఋషులు ఏం చెప్పారు, దేవ సంస్కృతి ఏం చెప్తుంది, మీ గోత్రం ఏమైంది. గోత్రం ఏమైంది అంటే గోత్రం పేరు మార్చుకోవద్దు. మీ నాది శ్రీవత్స గోత్రం, ఏదో 5 ఋషులు ఉన్నారట నాకు గుర్తులేదు, నేను ఈ ఋషుల పేర్లు చెప్పుకుంటా, 14 చెప్పుకుంటాను నేను, నాకు ప్రయత్నిస్తున్నా 14 చేసేద్దామని. నేను చేయగలిగినంత సాంప్రదాయం చేశాను, పేరు శ్రీవత్స గోత్రమే, కానీ నాకు 14 ఋషులు. మీరందరూ 14 పెట్టేసుకోకండి, చెయ్యాలా? మీరు మళ్ళీ చూపించాలి ఇరుగు ఇచ్చేసాను అర్థమైంది. నా గోత్రాలు మీరు మార్చుకుంటారు, మీ బంధువులకి మీ స్నేహితులకి వాళ్ళందరికీ కూడా ఈ తీర్థం మీరు మీ ఇంట్లో కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు నిన్న యోగ నిద్ర చెప్పారు కదా, యోగ నిద్రలో మీరు శాంతి పొందుకు వెళ్ళండి. వెళ్ళాక మీరు చూసి కూడా చాలా మంది వచ్చారు కనుక ముందు దేవ సంస్కృతి దిగ్దర్శనంలో అడుగు పెట్టండి, చూడండి. దేవాత్మ హిమాలయకి వెళ్ళి మీ గోత్రనామము అరుషి పేరు చెప్పుకుని హిమాలయాలు, దేవాత్మ హిమాలయ గురువు గారు ఆయన నా తండ్రి అంటాడు దేవాత్మని. ఆ హిమాలయాలకి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఇంకాస్త ముందుకెళ్తే సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ కనిపిస్తుంది. అంటే శాంతి కొలికి వెళ్తున్నారు మీరు. అంటే సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ అంటే అర్థమవుతుంది, శ్రద్ధ ప్రజ్ఞ అంటే హృదయము బ్రెయిన్ గురువు గారికి ఇచ్చేస్తాం. ఇచ్చేసాక అక్కడ యజ్ఞంలో పాలు పంచుకుంటాం. యజ్ఞం అయిపోగానే అక్కడ ప్రవచన కక్ష ఉంది. అక్కడ మీరేం చెయ్యాలో అన్నది డైరీ గురించి చెప్తున్నప్పుడు చెప్తాను, లేకపోతే మీకు నచ్చినటువంటి ఒక 5 నిమిషాలు ఎంతో లేకపోతే ప్రజ్ఞాగీత విని అక్కడి నుంచి పైకి వెళ్ళి గురువు గారు మాతాజీకి దర్శనం చేసుకుని ఆయన కాళ్ళకి దండం పెట్టుకున్నాక అఖండ దీపం. అఖండ దీపం పరమ పూజ గురుదేవులకే మార్గదర్శనం చేసింది అని రాస్తాడని. పరమ పూజ గురుదేవులకే మార్గదర్శనం ఆయన గురువు గారి ద్వారా ఆశీర్వాదం వచ్చిన ఈ అఖండ దీపము మీరు చేద్దా. ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా అది కూడా ఈ రోజు మార్చమంటే మీకు కష్టం. మీకు ఎన్ని గంటలు ఇస్తున్నాను డిసెంబర్ లోపల, ప్రతి గంట గొప్పే కదా, డిసెంబర్ 8 లోపల మారిపోదన్నారు. అది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవాత్మ అఖండ దీపాన్ని అడిగింది. అడిగాక ఇక్కడికి రావాలా, గురుపాదాల దగ్గరికి రావాలా. ఆ కింద నియమం రాసింది దేవదక్షిణగా
ప్రతిపాదనాలను సమర్పించుకుందాము.
సమయ అంశ ప్రతిపాదనాలు సమర్పించుకోండి. ఆ ఏ రోజు కా రోజే, రేపు అనే మాట రానివ్వకండి ఎప్పుడు కూడా. హర్దిన్ నయా జన్ హర్ రాత్ నయమో. అందువల్లే నాకు ఎంత చికాగ్గా ఉన్నా ఆ రోజు నేను చేయగలిగేది రేపటికి పోస్ట్ పోన్ చేయను. ఆ రోజు జరగంది నేను మాత్రం ఏం చేయగలను? నా పుట్టినరోజు 14 అక్టోబర్ రావాలి అని చేత నేను ఇవాళ చేసేసుకుంటాను అంటే అది ఒప్పుకోదు కదా. అలాంటివి మీరు మార్చలేరు. కానీ మీ ప్రతిభ, మీ సమయము, మీ పూర్తిగా మీ చేతుల్లో ఉంది. అంశదానమే కుటుంబాలలో ఉన్న పరిస్థితి బట్టి రకరకాలుగా మారుతుంది. కానీ ప్రతిరోజు అంశదానం ఇవ్వాల్సిందే. అది రూపాయి కావచ్చు, 10 రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, కానీ నలకింటి ఇచ్చేస్తానని నువ్వు చెక్క రాసిస్తే ఒప్పుకోండి. కార్యకర్తలు చూస్తున్నా మీకు చాలా సార్లు చెప్పాను, గురువు గారు అయితే దేవదక్షిణ డబ్బా ఒకటి పెట్టేవారు. ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఆ సమర్పణ ఒకేసారి ఇస్తే ఉండదు. ఆ సంకల్పాలు తీసుకోండి. ఇప్పుడు ఇదేం కొత్తగా నేను చెప్పటంలే, కానీ ఈ నారా కోడూరు కాకువాయిలు మనకున్న కార్యకర్తలు ఆచరణ ఉండాలి. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, ఇది ప్రతి ఇంట్లోనూ ఉన్నాక గురువు గారు ఇంకోటి చెప్పారు. నూతన యుగ నిర్మాణానికి కావలసిన లేఖని అంతా నేను రాసేశాను, మీరు కొత్తగా రాయాల్సిందేం లేదు. ఒక జర్మన్ కమ్యూనిస్ట్ అవ్వాలంటే వాడు మళ్ళా డెస్కాపిటా రాయక్కర్లే, వాడు ఏం చేయాలి, డెస్కాపిటా చదవాలి అంతేగా. అలాగే సూక్ష్మీకరణ సాధనలో 5 పుస్తకాల గురించి ఆయన చెప్పారు. మా సూక్ష్మీకరణ సాధన వెనకాతలు చూడండి, వెనకాతలమ్మా రాసింది నాకి ఇది కాదు. మానవ నాగరికత నేటికింత మార్పు రావటానికి కారణాలు కొందరు వ్యక్తుల భావాలు ఆయా కాలమాన పరిస్థితులలో చరిత్ర గతిని మార్చివేయటమే. ఇంతగా అర్థమవుతుంది కదా. వాటిలో ముఖ్యమైనవి ప్లాటో యొక్క ది రిపబ్లిక్, అరిస్టాటిల్ యొక్క ఎథిక్స్, రూసో యొక్క సోషల్ కాంట్రాక్ట్. రూసో యొక్క శాస్త్ర కాంట్రాక్ట్ ఎన్ని పేజీల పుస్తకం తెలుసా మీకు? 3.5 పేజీల ఎస్సే అది, 3.5 పేజీల ఎస్సే మాత్రమే. అది డెమోక్రసీ గురించి రాశాడు. ఆ 3 పేజీల ఎస్సే ఇప్పుడు ప్రపంచాన్ని ఊపటం, అందరికీ డెమోక్రసీ కావాలని చూస్తాం. డెమోక్రసీ అంటే స్వాధీనత. కార్ల్ మార్క్స్ యొక్క డెస్కాపిటా, మార్టిన్ లూథర్ యొక్క అడ్రస్ టు ది జర్మన్ నొబిలిటీ, వీటన్నిటి యొక్క మౌలికమైన సూత్రాలన్నింటినీ క్రోడీకరిస్తూ భారతీయ ఋషుల జ్ఞానము, నేటి వైజ్ఞానిక చేతనం యొక్క సమన్వయ ప్రయోగమే ఈ సూక్ష్మీకరణ సాధన. ఇంచేత మీరు కొత్తగా ఏమీ చేయక్కర్లేదు, రాసుకోక్కర్లేదు, పెన్ను కాగితాలు పెట్టుకుని బుర్ర బదులు కట్టుకోక్కర్లేదు. ఉంటే అంటే బుర్ర బదులు కొట్టుకుంటారేమో, ఉంటే కదా మనం బుర్ర మనం బుర్ర ఇచ్చేసాం కదా. అంచేత లేఖని కాదు, గురువు గారి యొక్క రాసింది మీ వద్దకి రావాలి. చాలా సీరియస్ గా చెప్తున్నాను, ఇది చాలా సీరియస్ గా ఆచరించండి. ప్రతిరోజు మీ ఇంటికి వచ్చే ఒక విశుద్ధ తాంత్రిక ప్రయోగం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు చేయదలుచుకుంటారా? ఎంతమంది చేస్తారు? గ్యారంటీ ఇస్తున్నాను, నెలకు ఒకసారి మీ ఇంటికి గ్యారంటీగా వస్తారు గురువు గారు. ఆ గురువుగారు కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అక్కర్లేని వాళ్ళ కొంతమంది గురువుగారు అక్కర్లేతారు చేతులు, ఏ చేతులు ఎత్తండి అందరూ. గురువు గారు మీ ఇంటి వస్తే రానన్న వాళ్ళే మీరేం కార్యకర్తలు, ఏ వాళ్ళని కరపట్టు బాధండి రేపు. మీరందరూ ఎత్తారా? ఓకే, మీరందరూ కూడా యుగశక్తి గాయత్రి మెంబర్స్ ని జాయిన్ చేయండి. ప్రతిరోజు మీ ఇంటికి గురువు గారు, రోజు కాదు ప్రతి నెల, అంటే ప్రతి రోజు వెళ్ళే, ఎందుకంటే నెల రోజులు మనం చదువుకోవాలి కాదు. యుగశక్తి గాయత్రి ఇది మీలో ఆనెస్ట్ గా చెప్పిన అంతా మన కుటుంబమే ఉంది, ఏం అనుకోవద్దు. యుగశక్తి గాయత్రి మీ ఇంటికి రాని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి తెలుగులో. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి, వాళ్ళందరూ ఇవాళ యుగశక్తి గాయత్రి మెంబర్స్ అయిపోవాలి, చేతించండి. ముందు ఇది రెండో పుస్తకంలో రాస్తారు ఆయన, 20 పుస్తకం చెప్పాను, 20 పుస్తకాన్ని ఇంకా నేను చదవక్కర్లేదు. క్రాంతి ధర్మ ఇంచేత అందరూ యుగశక్తి గాయత్రి మెంబర్స్ అవ్వాలి. మీ బంధువుల్ని మొదటిసారి బలవంతంగా చేయించండి. రెండు లాభాలు, మీతో స్నేహం ఉన్న బంధువు దగ్గర అవుతాడు, మీకంత ఇష్టం లేని బంధువు ఈ కారణంతో దూరం అయిపోతాడు. రెండు మనకి లాభ సాటి. అంచేత బంధువులందరి చేత నన్ను ఒక రెండుగా ఏమండి, మరి మీరు అప్పుడు 100 మందిని జాయిన్ చేయమన్నారు, 100 మందిని దాయం చేశాను, ఇంకా చాలా ఏమయ్యా, నేను బిజినెస్ పెట్టావు, ఇప్పుడు 100 వస్తువులే అమ్ముతున్నావు, రేపేం చేస్తావు, మానేస్తావు బిజినెస్? 100 అమ్ముతావా, ఎక్కువ అమ్ముతావా అని పిచ్చి వేషాలు వేయొద్దు. మనం గురుదేవులు యొక్క శిష్యులుగా ఇది కూడా చేయలేనటువంటి బలహీనులుగా మనం కనిపించవద్దు.
రెన్యువల్స్ అవట్లేదండి, 500 అయిపోతుంటే 300 రెన్యువల్ అవుతున్నాయి.
దాని తర్వాత చాలా మంది కంప్లైంట్ ఏంటి అంటే, మ్యాగజైన్ మాకు రావటం లేదు, పిచ్చి ప్రశ్నలు వేయవద్దు, ఎవరికి చెయ్యాలో వాళ్ళ కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసిన వాళ్ళు కరెక్ట్ గా చేయలేకపోతే పరిస్థితి వల్ల ఎవరు కూడా చేయగలిగింది. అప్పుడు ఏం చేయాలి అంటే మీరే వెళ్ళి కరెక్ట్ చేసేసుకోండి. మీకు మనీ ఆర్డర్ వచ్చింది అని చెప్పి మీ అడ్రస్ కరెక్టే లేదని మీకు రాలేదనుకోండి, ఇంటి దగ్గర కూర్చొని కంప్లైంట్ చేస్తారా? అక్కడ పోయి లాక్కుంటారా? పోయి హైదరాబాద్ పోయి లాక్కోండి. పని జరగాలి అన్నది గుర్తుంచుకోండి తప్ప కంప్లైంట్స్ అనేది రాకూడదు. అలా కంప్లైంట్ చేయకపోతే పన్ను కరెక్ట్ కావు. కానీ చాలా మంచి సలహా ఏంటి అంటే, గాయత్రి చేతన కేంద్రంలో కూడా హ్యాండ్స్ తక్కువ, మీలో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి ఉండగలిగితే, కొంతమంది అంటే ఒకడా ఇద్దరా, నాకు ఉద్దేశం చాలా మంది అంటే ముగ్గురే అనుకుంటారు సంస్కృతంలో. ఇంతకంటే ఏకవచనం, ద్వివచనం తర్వాత మూడుంటే బహువచనం, ముగ్గురు కాదు. కొంచెం సీరియస్ కావండి. సీరియస్ అంటే పని జరిగితే సీరియస్, మేము చెప్పామండి అవ్వలేదండి. వాళ్ళ మూర్ఖత్వం ఏంటి, ప్రపంచాన్ని మార్చాలి, యుగాన్ని మార్చాలి అన్న అనేక జన్మల సంస్కారాలతో ఉన్న వాళ్ళం, ఆ సంస్కారాలు మనకి రావటం, పని జరగాలి అది ముఖ్యం, పని జరగాలి. ఎలాగా ఏమిటి, అంతా మన వాళ్ళే, అందరూ మనల్ని ప్రేమించేవాళ్లే. వాళ్ళకు కూడా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి, కానీ నేను కోరుతోంది ఏంటి ఇప్పుడు మీకు, యుగశక్తి గాయత్రి ఇప్పుడు ఎంత దాన్ని
9000 ఉందండి,
9000 ఉంది. డిసెంబర్ లోపల ఎంత చేస్తారు ఎక్స్ట్రా? 9000 ఉండాలి ప్లస్, మీరు చెప్పండి, 20000 కావాలి దానికి. అంచేత ఎప్పుడు రెట్టింపు కదా, మనం జీతం అది పెరిగితే రెట్టింపు పెరిగితే ఆనందిస్తాం. మీకు ఆ మాత్రం గురువు మీద ప్రేమ లేదా?
తలుపటం కాదమ్మా, పని చేయండి. ఎలాగ కష్టపడాల్సిందే. సేల్స్ మెన్ సబ్ అమ్ముకోవటానికి ఇంటింటికి తిరుగుతూ ఉంటే మీరు ఆ మాత్రం చేయలేరు గురువు గారి కోసం. ఇంచేత క్రాంతిధర్మి సాహిత్యంలో నా వాణిని లోకులకి అందజేయండి. నేను మంట మండించుకుంటా, మీరేం విసరక్కర్లే, మీరేం చేయక్కర్లే, నా వాణి వెళ్తే చాలు. కానీ వాణి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి కదా, సీరియస్ ప్రయత్నం చేయాలి. క్రాంతిధర్మి సాహిత్య చదివి చదివించుకునేటటువంటిది మీరు ఒక ప్రణాళిక వేసి చదువుతూ ఉండండి. కానీ ఇదంతా కూడా 20 పుస్తకాల్లోనే ఉంది. మొదటి 2 పుస్తకాలు 20వ శతాబ్ది యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్తారు. 3-4 పుస్తకం ప్రతిభని ఆ దిశ వైపు ఎలా మార్చాలో చెప్తాడు ఆయన. అర్థమైందా? మీ యొక్క ప్రతిభ ఉంది కదా, ఆ ప్రతిభని ఎలా మార్చాలి అటువైపుకి. ఆ మార్చడానికి ఆయన చేసినటువంటి ప్రయోగం ఇది, సూక్ష్మకరణ సాధన. ఇందులో భవిష్యవాణులు కూడా ఇచ్చాడు. ఇందులో చెప్పిన ఆయన గురువు గారికి అసలు ఎప్పుడూ భవిష్యవాణి చెప్పడం అలవాట్లేదు. ఆయన ఆత్మకథలో కూడా ఈ చమత్కారాలు రాసుకోలేదు. చెప్పి సూక్ష్మకరణ సాధన మనం అందరం చదవాలి, ఆచరించాలి. దాని తర్వాత ఈ సూక్ష్మకరణ సాధన అంతా కూడా సూర్య విజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. సూర్య విజ్ఞానం యొక్క ఫార్ములా, సూర్య విజ్ఞానమే మీ 24 గంటని యాక్టివ్ చేస్తుంది. అది ఎలా యాక్టివ్ చేస్తుంది ఇందులో చెప్పారు ఆయన. ఇదంతా కూడా హిందీ అఖండ జ్యోతిలో పడిన వాటి 2 ట్రాన్స్లేషన్స్. అంచేత సూక్ష్మకరణ సాధనకి ఆధారం ఏంటి? సూర్య విజ్ఞానం చదవాలా, మీకు తెలియాలి అది అసలు సూర్య విజ్ఞానం మీ మీద ఎలా పనిచేస్తుంది అని. ఇదంతా పనిచేసిన లోపల ఒక చిన్న, అంటే దాని బెడ్ ల్యాంప్ ఉందనుకోండి, నువ్వు సెర్చ్ లైట్ కరెంట్ ఇచ్చినా బెడ్ ల్యాంప్ ఫ్యూజ్ అవుతుంది తప్ప సెర్చ్ లైట్ రాదు. అంచేత లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి జాగ్రత్తగా ఎలా చేస్తుంది. ఇందులో గురువు గారు ఒకటి వార్నింగ్ ఇచ్చారు, నేడు ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా కుండలిని అంటేనే ఏంటో తెలియదు, కుండలిని మార్గదర్శకులు ఎవరూ లేరు. కానీ 2090 వరకు మీరు ఈ మార్గంలో వెళ్తే నేను సశరీరముగా వచ్చి మీకు చెప్తాను. మీరు లాక్కోవచ్చు మీ దగ్గరికి. అలా లాక్కున్న 6 ఏడుగురు నాకు తెలుసు, సశరీరంగా వస్తారు ఆయన. ఇది ఎలా అంటారు, ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో మీరు చదవలేదా? నిత్యేశ్వర గిరి చనిపోయాక ఏడుస్తూ ఉంటాడు పరమహంస యోగానంద, వచ్చాడుగా స్వామి అరవిందులకి. ఆయన జైల్లో ఉన్నప్పుడు వివేకానంద వచ్చాడు. రామకృష్ణ పరమహంస నాకు సూపర్ మైండ్ గురించి చెప్పారండి, ఆయన బాధతో డయాబెటీస్, 5 రకాల ఆయనకి బాధలు ఉన్నాయి వివేకానందకి. అంచేత ఆయన చేయలేకపోయాను నేను. నువ్వేమో ఈ పిచ్చి దాంట్లో పడ్డావు, క్రాంత ప్రపంచాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం అది మేము ఇచ్చేసామయ్యా బాబు, మన వాళ్ళకి తీసుకోవడం జాత కావటం లేదు. 1902లో వివేకానంద శరీరం వదిలేశారు. 1909లో మరణ శిక్షను ఎదురు చూస్తున్నటువంటి స్వామి అరవిందులకు వివేకానంద సశరీరముగా కనిపించి చెప్పాడు. శ్రీ అరవిందో అని అడిగారు చాలా మంది, ఈజ్ ఇట్ ఎ విజన్? విజన్ అంటే దర్శనం చాలని, దర్శనం ఏంటి ఆయన వచ్చాడన్నాడు. అది వాళ్ళ అబద్ధాలు చెప్పారు. పరమ పూజ్య గురుదేవులు కూడా కుండలిని సాధన కనుక మీరు చేయదలుచుకుంటే అందులో చెప్పినవి మీరు చేయగలిగే సాధనలే నేను చెప్పాను ఆ పుస్తకంలోనూ చేయగలిగా, దానికి మీరు హాయిగా చేసుకోండి. మీరు అందులో నిష్ణాతులు అయితే ఆయనే సైన్లో. చాలా మందికి కుండలిని జాగరణ అంటే ఏంటో తెలియదు. గురువు గారు దానికి ఒక ఫార్ములా ఇచ్చారు, ఉత్సాహపూర్ణ సక్రియత కుండలిని. తెలుగులో అర్థమైంది అది, ఉత్సాహపూర్ణముగా సక్రియంగా ఉంటే కుండలిని జాగరణ జరుగుతుంది తప్ప నేను కళ్ళు మూసుకున్నాను కొడుతుందర పైకి, కొడితే అపారం అవి కొట్టాలి తప్ప కుండల్ని ఏం కొట్టదు. శరీరంలో ఉండదు కుండల్ని అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు. ఈ మూర్ఖులందరినీ నేను ఏమి చెప్పలేను. నేను కుండల్ని జరిగేది మనస్సులో జరుగుతుంది, మనస్సు యొక్క మార్పు. ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో వస్తుంది. అది యాక్టివ్ అవ్వాలి అంటే ఏది యాక్టివ్ అవ్వాలి? మనస్సు యాక్టివ్ అవ్వాలి. దానికి చెప్పిన సాధనలన్నీ కూడా అవి ఉన్నాయి.
అమెరికాలో కొన్ని మల్టీ మిలీనియర్స్ కొంతమంది కలిశారు. ఈ మాట చెప్పారు, ఇలా రాశారండి, మరి మా క్లాస్ చెప్తారా అన్నట్టు. నాకు అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు లేదు, మీతో మాట్లాడటానికి పోతే ఓపిక ఉంది, కానీ అమెరికాలో మాట్లాడే ఓపిక నాకు లేదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను, మీరు కనుక ఈ ఉత్సాహపూర్ణ సక్రియత, ఉత్సాహపూర్ణ సక్రియ పిచ్చిగా నేను కళ్ళు మూసుకున్నాను రంగులు కనిపించాయి, చాలా సంస్థల్లో నేను వింటూ ఉంటాను కృష్ణుడు వచ్చేదో చెప్పేస్తూ ఉంటాట, అది రాసుకున్నావా అన్నాను. ఏదో చెప్పాడండి అంటే కృష్ణుడు అంత మూర్ఖుడా అయ్యా, పట్టుకోలేని వాడికి వచ్చి చెప్తాడా అని బుర్రైనా మీకు ఉండక్కర్లే. అర్థమవుతుందా? ఇతర సంస్థల గురించి నేను మాట్లాడతాను, మీరు ఆ తప్పు చేయకండి. అంచేత కుండలిని జాగరణ అంటే ఉత్సాహపూర్ణ సక్రియత మీలో ఏ దిశలో, గురువు గారు కాలనియములు కాకండి అని చెప్పారు. అహంకారం కానీ కరిష్యే వచనం తవా నోట్తో అంటూ ఉంటూ మన గోతి తవ్వుకుంటాం, కరిష్యే వచనం తవా తవ్వుకుంటాం. ఆయన చెప్పింది ఏమిటో అర్థం చేసుకోండి. ఆయన మూడే మూడు మాటలు చెప్పారు. ఆయన, మీరు దేవతలు, మీరు మర్చిపోయారు మిమ్మల్ని మీరు దేవతలని. అది ఋషి వాక్. నేను దేవతనన్నా కాదా, కాకపోతే నువ్వు ఇక్కడ కూర్చోలేవయ్యా ఈ టైంలో, ఈ మాట ఎందుకు వింటున్నావు నువ్వు, నువ్వు దేవతవు కనుకే. కానీ ఆ దేవత రామకార్యం చేస్తే హనుమంతుడు అవుతాడు, కానీ లేకపోతే ఋషిముఖ పర్వతం మీద ఇద్దరు యువకులు, భార్య పోయిన యువకుడు, ఆయన బాధ చూస్తూ ఏడుస్తున్న తమ్ముడు, వీళ్ళేగా అక్కడికి వెళ్ళారు ఋషిముఖ పర్వతానికి. వాళ్ళని చూస్తే భయపడ్డాడు హనుమంతుడు సుగ్రీవుడు. అర్థమవుతుంది ఏం చెప్తాను, ఉత్సాహంలే భయం ఉంది హనుమంతుడికి. కానీ ఇప్పుడైతే రామకార్యానికి వచ్చాడు, రావణాసురుడే కాదు భవిష్యత్ విధాత ఆయన, ఈ నూతన యుగానికి విధాత ఆయన, భవిష్యత్ విధాత తెలుసు కదా. అంతటా ఉత్సాహపూర్ణ సక్రియత, గురువు చెప్పిన మార్గంలో వెళ్ళండి. ఈ గురువు చెప్పిన మార్గంలో వెళ్ళటానికి సమర్పణ యోగేనమ. మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పరమ పూజ్య గురుదేవులకు సంపూర్ణ సమర్పణ చేసుకున్నారు. సమర్పణ చేసుకున్నాక ఇంకా ఆయన ఏం అడగొద్దు లేరు. సమర్పణ చేసుకున్నాక అడిగితే ఇది ఇస్తే నేను చేస్తాను అంటే బిజినెస్ అనమాట, అది సమర్పణ కాదు. అంచేత ఈ సమర్పణలో దేవత్వము వికసింప చేసుకోండి, కాలనియములు కాకండి అనేసి రోజు చదువుకోండి, రోజు చదువుకోండి, లైన్ బై లైన్ చదవండి. మీకు నూతన ఉత్సాహం ఇస్తుంది, నూతన గ్యారంటీ ఇస్తుంది. ఏంటి ఆయన ఇచ్చేటటువంటి గ్యారంటీ? మీరు దేవతలే, దేవతల వలె ప్రవర్తించండి. మనుషుల వలె ఎందుకు ప్రవర్తిస్తారు మీరు? మనుషుల వలె ప్రవర్తిస్తే అట్ట, దేవతల వలె ప్రవర్తించండి. హనుమంతుడు కోటిలాగా ప్రవర్తించినందుకు ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. వాయుపుత్రుడిలాగా ప్రవర్తించాడు, ఎలా ప్రవర్తించాలి మళ్ళీ ఆ 20 పుస్తకాల్లోనే ఉంది ఎలా ప్రవర్తించాలో. అలా ప్రవర్తించటానికి డైరీ ఇయ్యమ్మా. దానికి పరమ పూజ్య గురుదేవులు ఒక గ్యారంటీ ఉందమ్మ నా దగ్గర ఇచ్చారు. పరమ పూజ్య గురుదేవులు ఒక గ్యారంటీ ఇచ్చాను, నేను మార్చేశాను. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు వీళ్ళని చూసి భయపడతాడు అర్జునుడు. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యాన పియోధవీ భయపడ్డాడు. ఎందుకంటే భీష్ముడికి ఇచ్చామిచ్చి ఉంది. థ్యాంక్ యూ. వీళ్ళకి దాహం ఇస్తుంది అనుకుంటా, మాకే కాదు వినటానికి ఎక్కువ దాహంగా వస్తుంది, వాళ్ళకి పంచండి. ఓ ఇద్దరు ముగ్గురు వెళ్ళి కాస్త మంచిగా తీసుకొచ్చేవాడి అందరికీ. రైట్, చాలా ఆ ముగ్గురు చాలా ఎక్కువ మంది అక్కర్లేదు, అందరికీ ఇవ్వండి. అదే ముగ్గురు వెళ్ళారు లేదు చాలు ఇంకా. అంచేత మేము దేవతల వల్ల ప్రవర్తిస్తాము అంటే ఇవి నాటి దేవతలు ఎలా ప్రవర్తించాలి అనేది ఈ డైరీలో ఉంది. ఈ డైరీ హెడ్డింగ్ ఏంటి అంటే ప్రజ్ఞావతార మహాకాల శకము డైరీ, శాలివాహన శకము, విక్రమాదిత్యుడి శకం ఎలా వస్తుందో. మన పరమ పూజ్య గురుదేవులు కాలాన్ని మార్చేశారు, దానికి అనుగుణ్యంగా ముందు దేవతలు మారుతారు, వాళ్ళని చూశాక రామరాజ్యం వస్తుందో మహాభారత రాజ్యం వస్తుందో. అదేవిధంగా ఇక్కడ ఇది వసంత పంచమి వరకు మాత్రమే ఇచ్చాను, ఇచ్చంటే గురువు గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వసంత పంచమి నుంచి మారుతాయి. అంచేత దేవతలలాగా ప్రవర్తించటానికి
మీకు ఈ 20 పుస్తకాల్లో ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం మళ్ళీ ఈ క్రాంతిధర్మి సాహిత్యంలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళకల్ల, 20 పుస్తకాలు మీ దగ్గర ఉంటే చాలు. ఇందులో పరమ పూజ గురుదేవుల యొక్క, దాని తర్వాత ప్రణవ పాండ్యా గారు, శ్రీమతి బాల ఉంది, దాని తర్వాత సౌత్ ఇండియా కన్వీనర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ పేజీ నెంబర్ 11 చూడండి. అంటే మీరు సమర్పణ చేసుకున్నప్పుడు గురుదేవులకి సమర్పణ చేసుకుంటే, అంటే రాజుకి సమర్పణ చేసుకుంటే సేనాపతికి చేసుకోవాలి సమర్పణ, మంత్రికి చేసుకోవాలి, అక్కడ ఉన్న ద్వారపాలకు కూడా చేసుకోవాలి. మీకు అది అర్థం అవటల్లే. గురుదేవులు ఎవరినైనా ఎక్కడైనా పెడితే, మిమ్మల్ని ఈరోజు ఇక్కడ పెడితే గురుదేవుని పెట్టారు. అంచేత ఈ డైరీలో సమర్పణలో ఈ భాగం కూడా ఉంది. సౌత్ ఇండియా కన్వీనర్ శ్రీ అశ్విని సుబ్బారావు గారు, గాయత్రి చేతన కేంద్రం, నియర్ అశ్విని హౌస్, హెచ్పీ రోడ్, మూసాపేట, హైదరాబాద్. ఎందుకీ చెప్తున్నాం, గురువు గారు ఏ పని అనేక యుగాల ముందు ఆలోచించుకుని చేస్తారు. మీకు అది మాట అర్థం కాలే, కానీ అది అర్థం చేసుకోండి. అంచేత ఒక చోట ఒక చేతన కేంద్రం ఏర్పడింది అంటే అక్కడున్నటువంటి వ్యక్తులందరూ గురు గురుదేవులు అనుకున్నామండి. మీరు కాస్త లేచి నుంచిన వాళ్ళు ఏదైనా ఉంటే ఒకరు లేచి నుంచోండి. ఇంతకీ నేను గురుదేవులు ఎన్నుకున్నాడా లేదా అమ్మయ్యా? ఈయన ఈమెను గురుదేవులు ఎన్నుకున్నట్ట మరి మిమ్మల్ని అమ్మయ్యా, మళ్ళా ఆ గందరగోళమైన మిమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని ఎన్నుకున్నారు, అందరం కలిసి పనిచేస్తాం. చేసేటటువంటి పని బట్టి, చేసేటటువంటి దాన్ని బట్టి ఉత్తిన లేబుల్స్ మారుతాయి తప్ప, ఫ్రిడ్జ్ అనే లేబుల్ ఒకటి చల్లదనం ఇస్తే హీటర్ అనే లేబుల్ హీట్ ఇస్తుంది, కానీ లోపల వెనకాతల కరెంటు లేకపోతే హీటరు లేదు, ఫ్రిడ్జ్ లేదు. అంచేత పరమ పూజ గురుదేవులు మనందర వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తి, పరమ పూజ్య గురుదేవులు దేశ జాతి కుల మత లింగ వయోభేదములు లేకుండా అందించిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక ముఖ్య సూత్రాలు ఇందులో రాసి ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మీకు ప్రయోగశాల కట్టుకోవాలి. కట్టుకుంటారు? మీరు ఎంతమంది ప్రయోగశాల కట్టుకోవటం రెడీగా ఉన్నాయి? అంతే. కానీ ప్రయోగశాల ఎలా కట్టుకుంటారో చూస్తే తర్వాత చేతులు ఎత్తండి. ప్రయోగశాల ఏంటంటే మీ శరీరమే, కానీ అది ప్రయోగశాలగా ఉపయోగించాలి. ఇప్పుడు ఉపయోగిస్తున్నట్టు కాదు, ప్రయోగశాలగా ఉపయోగించాలి. పనిముట్లు ఏంటి అంటే సూర్యోపాసన, గాయత్రి మంత్ర సాధన, యజ్ఞమయ జీవిత విధానం. చేయు విధానం ఏంటంటే ఉపాసన, సాధన, ఆరాధన, నిత్య జీవితంలో చేయవలసిన కార్యక్రమాలు, సేవ, సత్సంగము, స్వాధ్యాయము, అధ్యయనం చేయవలసినటువంటి పుస్తకాలు 20 క్రాంతిధర్మి సాహిత్యము. దాని తర్వాత రామాయణ మహాభారత రహస్యాల గురించి కొన్ని ఉన్నాయి, గురుదేవులు చాలా చెప్పింది ఆయన హిందీ వాంగ్మయంలో ఉన్నాయి. అదే డాక్టర్ వేదల సూర్యనారాయణ శర్మ గారు అందజేసిన అంతర్ రామాయణం, అంతరార్థ మహాభారతం, అంతరార్థ భాగవత అధ్యయనం చేసుకుంటూ చర్చించుకుంటూ మీరు ఏం చేస్తారు అనే దానికి ఒక పేజీలో 7 రోజుల కార్యక్రమం ఉంటుంది. మీకు పేజీ నెంబర్ 47 చూడండి. అశ్విజ నవరాత్రి దాటాలమ్మ. పేజ్ నంబర్ 52 చూసుకోండి. ఈ 52లో సెప్టెంబర్ 27 నేను దీన్ని ఇనాగరేట్ చేశాను ఫోటోస్టేట్ కాపీలుగా, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. అసలు ఎవరికి ఇవ్వద్దండి, ఇది కేవలం అష్టసిద్ధి నవనిధి సాధకులైన యుగశిల్పులకి మాత్రమే. అంతేత అష్టసిద్ధి నవనిధుల గురించి, నవనిధులు అంటే 4 వర్చస్సులు, 5 శీలాలు, అవి నవనిధులు. డబ్బు కాదు, డాక్టర్కి డబ్బు నిధి ఆయన జ్ఞానం వల్ల వస్తుంది. ఆయనకి బుర్రలో జ్ఞానం లేకపోతే 1 పైసా రాదు ఆయనకి. అంచేత ఈ నవనిధులు ఏమిటి అంటే 4 మానసికమైనటువంటి వర్చస్సులు, 5 శీలములు. చాలా స్పష్టంగా ఆయన 20 పుస్తకాల్లో రాశారు. పతంజలి యోగ సూత్రాలు ఈనాడు పనిచేయవు, చాలా స్పష్టంగా రాశారు, చాలా స్పష్టంగా రాశారు. అందుకే నేనంత ధైర్యంగా చెప్తా, ఇంకేంటే నాదేముంది చూసుకోండి అక్కడ అంట. ఇంకా ఆయన గురువుగారిని అడగాలి. ఇంకా గురువుగారిని అడగటానికి ఇక్కడ అడగలేరు కనుక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కనుక నాకు పెద్ద గోధ లేదు ఎవరితో వచ్చే దాన్ని అర్థం చేసుకుంది. ఇక్కడ చూడండి, ఆత్మబోధ మీరు చేసుకున్నారా లేదా, తత్వబోధ చేసుకున్నారా లేదా, భజన చేసుకున్నారా లేదా, మనన చేసుకున్నారా లేదా, టిక్కులు పెట్టుకుంటారంతే. భజన అంటే చెక్క భజన కాదు. ఇందులో ఈ క్రాంతిధర్మి సాహిత్యంలో ఈ మొదటి పేజీలలో ఆయన దీని గురించి ఎలా మీరు పాటించాలో రాసించాను, చదువుకుని అలా చేశారా లేదా టిక్ పెట్టుకోండి అంతే. దాని తర్వాత అధిక వాళ్ళు చూసుకుంటారులేమో చదివేవాళ్ళు. దాని తర్వాత ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, ఇవి నాలుగు వర్చస్సులు. శ్రమశీలత, మితవ్యయం, శిష్టత, సువ్యవస్థ, సహకారము, పంచశీలాలు. ఇది మీరు ఎంత నేర్చుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమగా చూసుకుని మీరు వస్తే మీరేమీ పనిచేయక్కర్లేదు, ఇదిగో ఏసీ రూమ్ ఆన్ చేశాను, మీకు ఫుడ్ పెట్టాను, పడుకోండి, అలాంటి వాళ్ళకి నేను బాగా సహకరిస్తా. కానీ పరమ పూజ గురుదేవులు రివర్స్ అంచేత. సహకారం అంటే ఇష్టపడిన చోటకి వెళ్ళటం చాలా ఈజీ, ఇష్టపడిన వాళ్ళకి సహకరించటం చాలా ఈజీ. ఇష్టం లేని వాళ్లతో కలిసి సహకరించగలిగితేనే మీరు ఇక్కడ టిక్ పెట్టుకోగలుగుతారు. అంచేత ఇదంతా టిక్ పెట్టుకున్నాక 18 సత్సంకల్పాలు మీరు ఆ రోజు ఎంత ఆచరించారు నాకు భలే చెప్తారు. మేము ఇవాళ చదివేశామండి 18, ఏం చదివితే ఎందామో ఆచరించాను మీకు తెలుసా. 18 పర్వాల మహాభారతం, 18 అధ్యాయాల్లో గీత. ఆ గీతని నేటి యుగానికి కావలసినటువంటి ఆధునిక గీతగా ఈ 18 సత్సంకల్పాలు అందజేశారు. మీరు ఆ భావంతో టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వారం రోజులు, ఇటువైపు ఈ వారంలో మీరు చేసే సాప్తాహిక సాధన కిందన సాప్తాహిక సాధన అని ఒక టిక్ బాక్స్ ఉంది, అక్కడ పెట్టుకుంటారు. సహజంగానే మనం అనుకున్నంత చేయము. ఇప్పుడు ఏం చేసుకోమన్నారు గురువు గారు? ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి 1.5 పేజీ వదిలే నేను. అంతెందుకు? అదేం సరిపోదు అనుకుంటే మీరు కరెక్టే. అంతెందుకండి, మేము అవసరం ఉంటేనా అంటే తప్పు. ప్రాయశ్చిత్తం చేసుకోవటం నేర్చుకోండి. చేసిన తప్పు అందరూ చేస్తారు, చేసిన తప్పు సవరించుకోవటం నేర్చుకోండి. ఇందులోనే గురువుగారు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో చెప్పారు. కానీ ఏ ప్రాయశ్చిత్తము కూడా మీ నిత్య కార్యక్రమానికి విఘ్నం కాకూడదు అని గుర్తుంచుకోండి. ప్రాయశ్చిత్తం పేరుతో మీరు ఇవాళ నేను చేయలేకపోయాను కదా, ఇంకో 5 రోజుల వరకు ఇచ్చేయను, ఇలాంటి ప్రాయశ్చిత్తాలు వద్దు. రెగ్యులర్ గా చేసుకోగలిగేటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకోవటానికి ప్రజ్ఞావతార మహాకాల శకము డైరీ, ఇది రేపు వసంత పంచమి 31/1/2009 వరకు మీకు డేట్ అన్ని ఉన్నాయి. ఆచరించండి, పాటించండి. పాటించాక మనం దీన్ని బాగుంటుంది అని అనిపిస్తే అందరికీ అందజేద్దాం, సరేనా? ఈ సమర్పణ దాంట్లో కాలనియములు అని మాత్రమే కాకుండా జన్మశతాబ్ది సమారోహంలో మీరు ఏం చేయాలి, 5 పనులు చేయాలి. ఇంకే పని చేసినా మీరు భీష్ముడిలాగా చనిపోతారు. ఇచ్చా మృత్యు ఉన్నవాడు చచ్చాడు, ఆయన చేతిలో చచ్చిపోతానన్న అర్జునుడు నపుంసకుండం పెట్టి గెలుచుకున్నాడు. అర్థమైందా? ఇంచేత గురువు గారి కార్యక్రమాలు ఏంటి అంటే యజ్ఞములు, జన్మదిన, వివాహ దిన సంస్కారాలు, క్రాంతిధర్మి సాహిత్యము అధ్యయనం చేయటం చెప్పటం, గాయత్రి జప అనుష్ఠానములు. గాయత్రి నవరాత్రుల్లో మాత్రమే చేయాలి అనుకుంటారేమో, 3 నవరాత్రులు నెలలో వస్తాయి. 1 నుంచి 9 ఒక నవరాత్రి, 11 నుంచి 19 ఒక నవరాత్రి, 21 నుంచి 20. మీరేం వెళ్ళలేము, బయటకు వెళ్ళలేము, ఏమి చేయలేము, నా మాట ఉండండి, వాళ్ళకి ఇది చెప్పండి నవరాత్రిలాగా. అలానే ఇంకా వీళ్ళు సంవత్సరం అంతా చేయక్కర్లే, ఎప్పుడో ఒకసారి చేసుకోండి, మిగతా కాలం అంతా చేసుకోండి. అంటే గాయత్రి జపం పెరగాలి, అందులో పంచాపచార పూజ గురించి కూడా ఉంది. దాని తర్వాత 5వది ఏంటి అంటే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోండి. దీనికి కావలసినటువంటి ధ్యాన విధానాలు ఉద్ధారకర్త్రి జనని అనే ధ్యానము, ఉన్నతి మార్గము, ప్రారబ్ధ పరివర్తన, అదృశ్య సహాయత, అష్టసిద్ధి నవనిధికే దాత, సకల సమర్థ గాయత్రి మాత. ఇది యోగ నిద్రలో కానీ ధ్యానంలో కూడా చేసుకోండి. దీనికన్నా రోజుకు ఒక ధ్యానం చొప్పున రోజు రోజుకి మార్చుకోవచ్చు, లేకపోతే 5 ఒకేసారి చేసుకోవచ్చు. కానీ చేయకుండా రిజల్ట్స్ రావు, దానికి ఈ సమర్పణ
పరమ పూజ గురుదేవులకి సమర్పణ ఇప్పుడు ఇది ఎంత?
12 రూపాయలే.
అప్పుడైతే మనం 20 రూపాయలకి వేసాం, 12 రూపాయలకి చేసాం. ఇంకోటి నేను సలహా ఓటిస్తా, మీ దగ్గర అయిపోయాయి, మేము ప్రింట్ చేసి ఇవ్వలేకపోతే ఓటి 70 రూపాయలకి వచ్చేది తప్పించి మీరు అమ్ముకుంటారు, మీరు చేసుకుంటారు. కానీ తక్కువ ధర కోసమని మీరు కాలాన్ని వ్యతీతం చేస్తే ఇంచేత అక్కడ ఎవరిని మనం డబ్బడదు. అచ్చు వేసిన పుస్తకానికి ఖరీదు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఒక కప్పు కాఫీ 5-star హోటల్లో 125 రూపాయలు. ఇక్కడ కాఫీ అదేనా, ఇక్కడ ఏదైనా స్పెషల్ కాఫీ వస్తుందా? ఇంకా అక్కడ కాఫీ రుచికరంగా ఉండదు. ఇచ్చంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు రుచి తెలియదు, అంత డబ్బు ఇచ్చుకున్నాక ఇంకా రుచి తెలుస్తుంది. అంచేత అక్కడ రుచిగా ఉండదు, ఇక్కడ కాస్త రుచిగా ఉంటుంది. అంచేత ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే చాలా ఆలస్యం అయిపోతుంది. అంచేత ఇవి ప్రజలందరికీ కూడా 2008 లోపల వెళ్ళాలి. ఈ 5 పుస్తకాలు, ఇది, డైరీ, ఆ 3 పుస్తకాలు. నవరాత్రి సాధనలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆశ్రమ నిర్వహణ, సాధన ఎలా చేయాలి అనేది. అది నేను ఏంటని నారాకోడు చెప్పాను, అది క్యాసెట్స్ వినండి, అలా ఆచరించండి. ఇక్కడ ఈ పుస్తకాలన్నీ, ఇంకా అతర కార్యక్రమాలు ప్లస్ అసలు కార్యక్రమానికి నేను 2 నిమిషాలని చెప్తే ఎందుకు అది వెళ్ళిపోయింది. ఇంచేత కాలాతీతమైన దానికి సాధారణంగా ఐఎమ్ సారీ అంటారు, కానీ ఐఎమ్ నాట్ సారీ, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు విన్నారు కనుక. జై గురుదేవ్.